అందుకని ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము అనే వాటి గురించి మనం మాట్లాడటం ఎక్కువ సమయం కేటాయించాలి, మన మామూలు మాటలు కాకుండా. ఎప్పుడు ఇదే మాట్లాడతారు వాళ్ళు ఇంటికి వెళ్తే అని బయట వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగచ్చు. ఎంత ఇబ్బంది కలిగినా కాసేపు వాళ్ళతో మాట్లాడేసి మనం మళ్ళీ దీంట్లోకి వచ్చేయాలి. మాస్టర్ని కొత్తలో కలిసిన వాళ్ళందరూ ఎన్ని గంటలైనా మాట్లాడుతూనే ఉంటాడు, ఈయన రాత్రి రెండింటి వరకు కూడా ఇలా భగవద్గీత చెప్తూనే ఉంటారే అని ఆశ్చర్యపోతుండేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఇవే మాట్లాడేవారు తప్ప ఇంకేం మాట్లాడేవారు. అలాగా ఆత్మతత్వం గురించి మాట్లాడాలి, ఆత్మజ్ఞానం వాటి గురించి మాట్లాడాలి. అవి మాట్లాడాలంటే ఏం చేయాలి? స్వాధ్యాయం చేసుకోవాలి, వాటికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. కాబట్టి స్వాధ్యాయన్న ప్రమదితవ్యం ఎప్పుడు మారకుండా రోజు చదువుతూ ఉంటుంది. తర్వాత దివ్య ప్రణాళిక గురించి బాగా తెలుసుకుని దాన్నే చెప్పాలి. భూమిపై స్వర్గావతరణ అనేది ఎవరి కోరిక అంటే, ఎప్పుడో యుగాల నుంచి భగవంతుడి కోరిక అది. ఎవరో మధ్యలో కొత్తగా కోరుకొని దాన్ని ఏమి మనకు అందివ్వలేదు. కాబట్టి భగవంతుడి కోరికే ఋషులు చెప్తారు. కాబట్టి మనం దివ్య ప్రణాళిక అంటే ఏంటి అసలు, వాట్ ఈజ్ ద డివైన్ ప్లాన్. స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఈకే మాస్టర్ ఇస్తారు, ద ఎంటైర్ ప్లాన్ క్యాన్ నెవర్ బీ నోన్ ఇన్ ఇట్స్ టొటాలిటీ. మనం మొత్తం ప్లాన్ అంతా ఒకేసారి తెలుసుకోలేము, అప్పటికి వస్తుంది, ఆ వచ్చిన దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పటికేంటంటే ఈ యుగానికి ఏంటి, ఇది వరకు ఒకనొక సమయంలో మనిషికి మనస్సు అనేది ఇంకా డెవలప్ కాలేదు. అలాంటప్పుడు ఏం చేశారంటే శుక్రగ్రహం నుంచి పరమ గురువులు భూమి మీదకి వచ్చి మనతో పాటు కలిసి జీవించి మనకు మనస్సు అనే ప్రిన్సిపుల్ వచ్చేటట్టు చేశారు. అంతవరకు మనసు లేదు మనుషులకి, మరి ఏముందంటే జస్ట్ శరీరం, కోరికలు ఉన్నాయి అంతే, ఇంకేం లేవు. అప్పుడేంటి, శరీరాన్ని పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవడం అంతే ఉంది. ఎందుకంటే రెండే ఉన్నాయి అక్కడ, కోరికలు శరీరం. తర్వాత వాళ్ళు వచ్చి మనస్సు ప్రిన్సిపుల్ మనకు డెవలప్ చేశారు, వాళ్ళు మనకు గురువులు అయ్యారు ఆ రకంగా. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇవల్యూషన్కి దీనికి కూడా ఇప్పుడు యుగ సంధి అని చెప్పి గురువు గారు ఇచ్చారు. అలాగా యుగాలలో ఇవల్యూషన్లో ఆ యుగానికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఒక లక్ష్యం, ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ని, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఏమేం చేయాలో అవన్నీ పరమ గురువుల పరంపర అంతా కూడా ఏదైతే ఉందో హైరార్కీ పనిచేస్తూ ఉంటుంది. భూమి మీద హిమాలయాల్లో, అలాగే ఇంకా కొన్ని చోట్ల, మొత్తం 7 చోట్ల ఆశ్రమాలు ఉంటాయి. ఆ ఆశ్రమాల్లో వాళ్ళందరూ దీనికోసం పనిచేస్తారు. అలాగే శుక్రగ్రహం మీద కూడా ఇలాంటి మన హైరార్కీ ఏదైతే ఉందో పరమ గురువుల పరంపర అలాంటిది శుక్రగ్రహంలో ఉంటుంది. అలాగే దత్తమండలంలో ఉంటుంది, సిరియస్ స్టార్ దాంట్లో ఉంటుంది. ఇలాగా అన్ని చోట్ల గురు పరంపరలు ఉంటాయి. వాళ్ళు అందరూ కూడా మనకు సహకరించడానికి ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళాగే వేరే చోట ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రస్తుత కాలంలో ఈ యుగాలకు సంబంధించినంత వరకు ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఇవల్యూషన్ ఏంటి, బుద్ధి ప్లేన్ ఏదైతే ఉందో, బుద్ధి అనే ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో, మైండ్ అనే ప్రిన్సిపుల్ ఏ రకంగా భూమి మీదకి ఇదివరకు తెచ్చారో, అలాగే ఇప్పుడు బుద్ధి అనే దాన్ని మానవులందరికీ అందేటట్టుగా ఫిజికల్ ప్లేన్లో ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవించగలిగేటట్టుగా చెయ్యటమే, దీన్నే సూప్రామెంటల్ డిసెంట్ అని చెప్పి శ్రీ అరవిందులు ఇచ్చారు. సూప్రామెంటల్ అంటే ఎక్కడ ఉంటుంది అంటే, మనం పంచకోశాల గురించి మాట్లాడుకుంటే పంచకోశాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేస్తే మనకు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అనే 5 కోశాలున్నాయి. దీంట్లో పైన అన్నిటికంటే పైన ఆనందమయ కోశం, దాని కింద ఉన్నది విజ్ఞానమయ కోశం. దాన్ని బుద్ధి అంటే అక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో బాగా అర్థమవుతుంది తెలుగులో కంటే. బుద్ధి అంటే మామూలుగా మనకు ఇప్పుడున్న బుద్ధి లేదా నీకు లేదా బుద్ధి ఉంది ఇలా అంటుంటాం చూసారా. అలాగే గాయత్రి మంత్రంలో మా అందరు బుద్ధులను ప్రచోదన చేయుక, కానీ ఇక్కడ బుద్ధి అనే దాన్ని క్రియేటివ్ విల్ అంటారు. క్రియేటివ్ విల్ అంటే సంకల్పం, విల్ అంటే సంకల్పం, క్రియేటివ్ అంటే సృష్టించేది, అంటే సృష్టించగలిగిన శక్తి గల సంకల్ప తలం అన్నమాట. అదొక తలం. దీన్ని విజ్ఞానమయ కోశంలో ఉంది అని అరవిందులు, ఆయన స్వయంగా సాధన చేసి చూసుకుని సూప్రామెంటల్ డిసెంట్ అని, అలాగే సూపర్ మ్యాన్, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని ఎలాగైనా రీచ్ అవటం కూడా ఇచ్చారు. గురువు గారు కూడా ఇచ్చారు దాన్ని. ప్రజ్ఞా పుత్రులు అంటేనే గురువు గారి ఉద్దేశం ఈ బుద్ధి ప్లేన్ని భౌతిక తలంలోకి దించగలిగిన వాళ్ళని అర్థం. దీన్ని క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటారు. క్రైస్ట్ కాన్షియస్నెస్ అనగానే హిందువులందరికీ ఒక శిలువ మీద ఉన్న వ్యక్తి గుర్తు రావటం పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు దాంట్లో. కానీ అవేం గుర్తు రాకూడదు. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడన్నా క్రైస్ట్ కాన్షియస్నెస్ అని కానీ క్రైస్ట్ అని కానీ వింటే బుద్ధి అని గుర్తు రావాలి. బుద్ధి అనే తలంలో ఉన్న క్రియేటివ్ విల్ అనేది గుర్తు రావాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఈ దివ్య ప్రణాళికలో ఇప్పుడు ఈ ఇవల్యూషన్కి గోల్ ఏంటంటే ఈ ప్రస్తుత కాలానికి ఆ బుద్ధి అనే ప్రిన్సిపుల్ని ప్రతి ఒక్కరికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి భౌతిక రంగంలో అందుబాటులోకి వచ్చేటట్టుగా ఈ మూడు శరీరాలు ఏవైతే ఉన్నాయో అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలు పూర్తిగా ఉపయోగించుకుంటూ వాటిని తన అధీనంలోకి తెచ్చుకుని ఈ విజ్ఞానమయ కోశాలలో మనం పూర్తిగా జీవించాలి. అది ప్రస్తుతం ఈ ఇవల్యూషన్కి ఉన్న గోల్. ఇది బాగా గుర్తుండాలి ముందర. కాబట్టి ఎవరికి చెప్పదలుచుకున్నా మనం మిషన్ ఆర్కే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఫస్ట్ ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానం, ఆత్మతత్వం వీటి గురించి బాగా వాళ్ళు స్టడీ చేస్తారు. ప్లస్ దానికి సంబంధించిన సాధనలు చేసుకుంటారు. దానికి సంబంధించిన సాధనలో మొట్టమొదటిగా మాస్టర్ ఆర్కే ఇచ్చింది సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం. ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం బాగా చేసుకుంటే ఎలా చేయాలో చెప్పుకున్న ఓంకారం ఉచ్చరించడం, అది ఎక్కడ లీనమైపోతుందో ఎక్కడ లయమైపోతుందో గమనించడం. అది లయమైపోయిన దాన్ని గమనిస్తే ఏమవుతుంది అంటే మీరు ఓంకారాన్ని ఉచ్చరించలేరు. ఇంకో ఓంకారం అనలేరు. ఎప్పటివరకు అనలేరు అంటే ఆ ఓంకారం ఎక్కడ లీనమైపోయిందో, ఆ ఓంకారం ఎక్కడ లయమైపోయిందో. ఇప్పుడు నది వచ్చి ఈ సముద్రంలో లీనమైపోతుంది. నది ఎక్కడ ఉంటుంది? ఇంకా నది ఉండదు, సముద్రం ఉంటుంది. అలాగా ఓంకారం ఉచ్చరిస్తే ఈ ఓంకారం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? ఒక మనిషి మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే అతడిలోంచే వస్తుంది మాట, మళ్ళీ అతడిలోనే లీనమైపోతుంది చిత్రం అది. అలాగా మన చుట్టూ ఉన్న ఆకాశంలోంచి ఆ ఓంకారం ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ ఓంకారం ఆకాశంలోంచి వస్తుంది. ఆ ఆకాశమే భగవంతుడి యొక్క శరీరము. కాబట్టి ఓంకారం ఆకాశంలోంచి వస్తుంది, మళ్ళీ ఆకాశంలోనే లీనమైపోతుంది. మనం ఓంకారం లీనమైపోవడం గమనిస్తే మనలో ఉన్న ఆకాశ స్వరూపుడుగా ఉన్న పరబ్రహ్మంలో మన మనస్సు లీనమైపోతుంది. ఆ ఓంకారంతో పాటు వెళ్తుందన్నమాట, వెళ్ళి మనస్సు ఆకాశంలో లీనమైపోతుంది. అది ఎంతసేపు లీనమైపోతే అంతసేపు లీనం అవ్వనివ్వాలి. లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ మనస్సు పనిచేస్తుంది. ఓంకారం అంటే ఓంకారం మళ్ళీ అనాలి. 21 సార్లు ఓంకారం అనమన్నారు కాబట్టి 21 సార్లు గబగబా ఓం 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 అన్నాం అని అలా చేయకూడదు. ఒకసారి ఓం అనాలి. అది లీనమైపోతుంది ఎక్కడా అని జాగ్రత్తగా మనస్సుతో ఎలాగా గమనించాలి. పిల్లలు అల్లరి చేయొద్దు అన్నాం అనుకోండి, వాళ్ళని ఆడుకోమంటున్నాం, వాళ్ళు ఎక్కడన్నా ఏమన్నా మిస్చిఫ్ చేస్తారా అని ఒక కంట కనిపెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ అలాగా ఓంకారం అంటూ ఆ ఓంకారం ఎక్కడ లీనమవుతుందో అని మనస్సుతోనే గమనించాలి. ఈ మనస్సుకున్న మ్యాజిక్ ఏంటంటే దానికి ఓ పని చెప్తే అది తప్ప ఇంకేం చేయదు. మనకి ఏ పని చెప్పకపోతే మన ఏడిపిస్తుంది, కానీ దానికి ఓ పని చెప్తే అదే చేస్తుంది. నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్తావు అనుకోండి మనస్సుకి, ఓ సరెంత పని ఛాలెంజ్ నాకు అన్నట్టుగా అది ఏం చేస్తుంది? తన గురించి తను తెలుసుకోవడం ప్రయత్నం చేస్తుంది. తెలిసి తెలిసి ప్రయత్నం చేసి చేసి ఏమవుతుంది? ఓహో మనసు అనేది లేదు, అంతా మ్యాజిక్ అని దానికి అర్థం అవుతుంది, తప్పక్కన మాయమైపోతుంది. అలాగ మాయమైపోవాలంటే ఆ మనస్సుని ఎలా ఉపయోగించుకుంటాం అంటే ఓంకారం అంటూ దానిలో లీనమైపోవాలి. ఆ లీనమైపోయిన ప్లేస్ ఏది? ఆకాశం. అది పరమాత్మ శరీరం. దాంట్లో ఎంతసేపు ఉంటామో ఇంకా మనస్సు లీనమై అంతసేపు మనం ఇంకో ఓంకారం అనలేము. దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాతే ఇంకో ఓంకారం అంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా చేయటం వల్ల ఆత్మజ్ఞానం, అలాంటి సాధన చేసుకుంటూ దానివల్ల వచ్చిన అనుభూతిని పది మందికి చెప్పుకోవడం వల్ల గురువు గారు చెప్పిన విషయాలన్నీ ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం గురించి మాట్లాడటం అనేది ఒక కార్యక్రమము. రెండో కార్యక్రమం దివ్య ప్రణాళికను విస్తారంగా చెప్పడం, ఏదో ఒక ముక్కలో చెప్పేయడం కాదు. భూమి స్వర్గావతారం అండి మా లక్ష్యం. అయిపోయింది. ఇంకేమో చెప్తారండి, ఇంక చెప్పడానికి ఏముందండి దాంట్లో అక్షరాలు మీకు అన్ని తెలుసు కదా, భూమి తెలుసు కదా, స్వర్గావతరణ అంటే ఏంటండి, మనుషులందరూ దేవతలుగా మారిపోతారు. మొన్న తేజ అంది మనుషులందరూ దేవతలుగా మారిపోతే మళ్ళీ దేవతలే అవుతారండి, దేవతలు దేవతలుగానే ఉంటారు, మనం కూడా దేవతలుగా మారిపోతాం. భూమి ఏమైపోతుందంటే భూమి ఏమవుతుంది, భూమి స్వర్గంగా అవుతుంది. నెక్స్ట్, ప్రపంచం కోసం నీ స్వార్థాన్ని పరిత్యజించు. ప్రపంచం కోసం నేను బతుకుతున్నాను అయితే నా కోసం కాదా అన్నాం అనుకోండి, నా కోసం కదండి నా జీవితం, ఇంకోటి కోసం ఇది అంటే ఈ విషయాలు తెలుసుకోవటానికి టైం వేస్ట్ చేసుకోకూడదు. నా కోసమే కదా నా జీవితం అనుకున్న వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోవడం అనే పని చేస్తుంటే వాళ్ళ టైం వేస్ట్. కానీ ఈ భూమి మీద పుట్టినందుకు మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అని ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం కింద క్లాస్లో. అది గుర్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే, ఓహో ఇదే అసలైన జీవితము. జీవితం అంటే డెఫినేషన్ మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే తైత్తరీయోపనిషత్తులో, శాంతి సమృద్ధం అమృతం. శాంతిగా ఉండాలంటే జీవితం అంటే, అంతేగాని ఎప్పుడు అలజడి అశాంతి అదేమైపోతుంది ఇదేమైపోతుంది ఒక భయం టెన్షన్, తర్వాత ఎదురు చూడని ఏదో సంఘటన జరిగిపోదని ఒక దిగులు, ఏమవుతుందో ఏమవుతుందో అని ఒక భయభ్రాంతమైన జీవితమే తప్ప శాంతి లేదు, సుఖం లేదు. అశాంతస్య కుత సుఖం అంటాడు కృష్ణుడు. అశాంతిగా ఉన్నవాడికి సుఖం అనేది ఎక్కడుందిరా, ఎప్పుడో పోయింది అంటాడు ఆయన. కాబట్టి మొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే శాంతి నేర్చుకోవాలి, శాంతంగా ఉండటం నేర్చుకోవాలి. శాంతంగా ఉంటేనే సుఖం వస్తుంది. అంతేకాని సుఖం వస్తుంది అని మనం ఊరికే టెన్షన్ తెచ్చుకుంటే బీపీ వస్తుంది. అదైన తర్వాత అమృతం, అమృతం అంటే ఎప్పుడూ ఉండేది అని అర్థం. ఆ శాంతం ఎప్పుడూ ఉండాలి, ఆ సౌఖ్యం సుఖం ఎప్పుడూ ఉండాలి. అంతేగాని కాసేపు సుఖంగా ఉండి మాస్టర్ క్యాసెట్లు విన్నంతసేపు చాలా బాగుంటుంది, ఆ తర్వాత నుంచి బాగుండదు అనకూడదు, ఆ తర్వాత కూడా బాగుండాలి, ఎప్పుడూ బాగుండాలి. ఆ రకంగా జీవితం మనం తెలుసుకోవాలి. ఈ జీవితం ఎందుకు ఇచ్చాడంటే, శరీరం ఎందుకు ఇచ్చాడు ఫస్ట్, శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, ధర్మాన్ని సాధన చేసుకోవటానికే ఈ శరీరం ఇవ్వబడింది, ఇంక దేనికి కాదు. అదేది మరి నేను ఏవో చేద్దాం అనుకున్నానే అంటే అవి చేసుకో, కానీ ఇది మటుకు చేయకుండా ఉండకు. ధర్మాన్ని ఆచరించకుండా మటుకు ఉండడానికి వీల్లేదు. అందుకని రామాయణం చదువుకోవాలి, అందుకని భారతం చదువుకోవాలి. ధర్మరాజుకి ఇది తెలుసు, అలాగే దుర్యోధనుడికి కూడా తెలుసు ఏమిటి, ఏది ధర్మం ఏది అధర్మం అని. నా ప్రవృత్తి ప్రకారం నాకు ధర్మం తెలిసిన నేను అధర్మమే చేస్తాను అంటాడు తప్ప దుర్యోధనుడు. వాడికి ఎంత ధర్మం తెలుసో ధర్మరాజుకి కూడా ఎంత తెలుసో అంత దుర్యోధనుడికి కూడా తెలుసు. ఇది అధర్మం అని ధర్మరాజుకి ఎలా తెలుసు, దుర్యోధనుడికి కూడా అలాగే తెలుసు. కానీ వాడి ప్రవృత్తి ఒకటి ఉంది దుర్యోధనుడికి, ఆ ప్రవృత్తి ఏం చేస్తోంది, అధర్మాన్ని ఆచరించమని ప్రేరేపిస్తోంది, ధర్మరాజుని ధర్మ మార్గంలోనే ఉండమని ప్రేరేపిస్తోంది. అలాగా మనం అందరం కూడా మన ప్రవృత్తి ఏమిటి, ఇక్కడ ప్రవృత్తిని మనం ఎలా చెప్పుకోవచ్చు, మన పుట్టుకతోనే మనకు కొన్ని ఇంట్రెస్ట్లు వస్తాయి, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం అది ఏర్పడుతుంది అన్నమాట. మనం వాటిని జాగ్రత్తగా గమనించుకొని మనకు ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నా కూడా దాంట్లోంచి బయటికి రావచ్చు, దానికి కొంచెం కష్టపడాలి అంతే. మనం మన స్వార్థం కోసం కాకుండా ప్రపంచం కోసం జీవించాలి. మరి గురుదేవులు తన జీవితం అంతా కూడా ప్రపంచం కోసమే జీవించారు, ఈ ఆత్మజ్ఞానం ఆత్మతత్వమే చెప్పారు, దివ్య ప్రణాళిక బ్రహ్మాండంగా చెప్పారు. యుగ సంధి వేళ ఇలా ఉంటుంది, తర్వాత 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు ఇలా ఉంటుందని 3000 పుస్తకాలు రాశారు. కాబట్టి ఈ సూత్రంలో చెప్పినవన్నీ గురుదేవులు ఆచరించారు. ఆయన శిష్యులుగా లేకపోతే ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళంగా మనం కొంతన్నా ఇలాంటివి చేసి తీరాలి. రోజు ఏదో ఒక వారంలో ఒకసారి చేస్తామండి, లేకపోతే సంస్మరణ సభ అని అనుకుంటున్నాం. జూన్ 30 గురువుగారు శరీరం వదిలేశారు కాబట్టి ఆ రోజు చెప్పుకుందాం, ఇలా కుదరదు. ప్రతిరోజు చెప్పుకోవాలి, ప్రతి గంట చెప్పుకోవాలి, ప్రతి నిమిషం చెప్పుకోవాలి. అదైన తర్వాత ఇవన్నీ చేయటం వల్ల ఏంటి లాభం, ఆత్మజ్ఞానం చెప్పుకున్నాం, దైవీ ప్రణాళిక చెప్పుకుంటున్నాం, నా స్వార్థం కోసం కాదు జీవితం ప్రపంచం కోసం అని చెప్పుకుంటున్నాం. వీటి వల్ల ఏమవుతుందంటే మనం ఈ దేహం అనే భ్రాంతి పోతుంది, ఆత్మజ్ఞానం వల్లే పోతుంది. ఇవన్నీ ఇంకా మనల్ని ఆత్మతత్వంలో నిలబడేటట్టుగా చేస్తాయి దేహభ్రాంతి పోగొట్టి. ఇంకా ఏమవుతుందంటే ఈ భౌతిక పదార్థానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ధర్మాలు ఉంటాయి, అవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఏమవుతాయంటే సడలుతాయి. భౌతిక పదార్థంకి ఉన్న ధర్మాలు మన మీద పనిచేయడం సడలుతాయి. అయ్యి ప్రపంచంలో ప్రేమ యొక్క పరిపాలన పెరుగుతుంది. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గురుదేవుని ఆత్మకథలో చెప్పుకుంటారు, నేను అందరికీ నాటువు కోసుకునే ప్రిన్సిపల్లో పనిచేశాను, ఆ రకంగా నా దగ్గర ఉన్నది నాటాను, అది ఎంతో ఎన్నో రెట్లై నా దగ్గరికి వచ్చింది, ఎంతో ప్రేమని నేను అందరికీ పంచాను, ఎంతో మంది నన్ను ఎంతో ప్రేమతో నా వాడిగా చూసుకుంటారు అందరూ నన్ను. అలాంటి ప్రేమ అనేది ప్రపంచంలో పరిపాలన సాగించాలి అంటే ప్రేమన్న భగవంతుడన్న ఒకటే. ఈ దివ్య ప్రణాళికలో భగవత్ సామ్రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు క్రిస్టియన్స్. అలాంటి కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనం స్థాపించాలంటే ప్రేమ పరిపాలించబడాలి, ప్రేమతో ఈ భూమి పరిపాలించబడాలి. అలా పరిపాలించబడాలంటే వ్యక్తులు ఏమి చెయ్యాలో ఈ సూత్రం చెప్తోంది. ఆత్మజ్ఞానం సంపాదించాలి, ఆత్మతత్వం వాటి గురించి మాట్లాడాలి, దైవీ ప్రణాళికని విస్తారంగా చెప్పుకోవాలి. రాముడి గురించి ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత ఎక్కువ మంచిది, ధర్మం గురించి ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అలాగే స్వార్థం కోసం కాకుండా ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికీ, ఖనిజ వృక్ష జంతు మానవ దేవ సముదాయాలన్నిటి కోసము నేను జీవిస్తున్నాను అని ఒక చక్కటి ఆలోచనతోటి మనం జీవించాలి. ఇవి ఈ సూత్రంలో చెప్పినవి. దీనివల్ల మనోమయ కోశం పరిశుద్ధం కావటం, దానివల్ల మన చేసే పనుల వెనకాల ఉన్న మోటివ్ అంటే ఏం చెప్పుకుంటాం, ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం అంటే రైట్ మోటివ్. ఏ ఉద్దేశం ఉంటే మనం గురువుల పనిలో సరిగ్గా పనికి వస్తాము, అలాంటి రైట్ మోటివ్ మనకు వస్తుంది. ఆ రైట్ మోటివ్కి ఒకటే ఒక గుర్తు, నిస్వార్థంగా పనిచేయటం. అది మనల్ని కంట్రోల్ చేస్తుంటుంది. ఎవరైతే ఈ పై చెప్పుకున్న సూత్రంలో చేస్తారో వాళ్ళని రైట్ మోటివ్, నిస్వార్థంగా పనిచేయటం, విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అండ్ హామ్లెస్నెస్ అనే వాటితోటి మనిషి పనిచేస్తాడు. అప్పుడు నిజమైన అసలైన ప్రణాళికలో అతను పూర్తిగా పాల్గొనగలుగుతాడు. అతను మంచి థాట్ ఫామ్స్ అంటే ఏమిటో అనుకోకండి, మనం ఒక ఆలోచన చేస్తే కానీ ఒక రూపం ఏర్పడుతుంది, మంచి ఆలోచన చేస్తే మంచి రూపాలు ఏర్పడతాయి, చెడు ఆలోచన చేస్తే చెడు రూపాలు ఏర్పడతాయి. ఆలోచన చేసాం బాగుంది ఎలా తెలుస్తుంది, మన మాటల్లో తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ సూత్రాల్లో కొన్ని చెప్తున్నారు, మనం ఎలా మాట్లాడితే ఏం జరిగిపోతుంది. మనకు తెలియకుండా చాలా మాట్లాడుతుంటాం, అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడటం వల్ల నష్టాలు ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. దాంట్లో ఒకటేంటంటే మాటలు మూడు రకాలుగా ఉంటాయి జనరల్గా. ఆ మూడు రకాల్లో ఒకటేంటంటే ఎందుకు పనికిరమాలని, వాడు అలా చేసేట ఇలా చేసేట, సినిమా గురించి టీవీల్లో చెప్తుంటాడు సోది అంతా, అలాంటి సోది కబుర్లు అనమాట. తర్వాత రెండోవి స్వార్థపూరితమైనవి, వాడి పూర్తిగా పక్కాగా సెల్ఫిష్గా ఉంటాయన్నమాట. ఆ సెల్ఫిష్గా ఉన్న వాటి వల్ల ఏమవుతుంది అంటే ఇవి మనుషుల్ని వేరు చేస్తాం. బాబు వీడొచ్చి సెల్ఫిష్ ఫీల్ అండి బాబు, వాడి దగ్గరికి వెళ్ళకూడదు అని మనమే అంటుంటాం. మనం అలా ఉంటే మన దగ్గర కూడా రావడరాడు. కాబట్టి స్వార్థపూరితమైన ఆలోచనలు మనం చేస్తూ అవి మాట్లాడుతుంటే ఏమవుతుందంటే మనుషులు వేరైపోతుంటారు, అడ్డుగోడలు అనేవి నిర్మించబడుతుంటాయి. షిరిడి సాయి జీవి చరిత్రలో ఉంటుంది, గోడలు పగలగొట్టండి భేదాలు అన్నీ పోతాయండి, గోడలు పగలగొట్టండి ఎక్కడున్నాయి గోడలు అనుకుంటాం మామూలు భాష అయితే. కానీ ఆయన భాష ఏంటంటే ఇదిగో స్వార్థపూరితమైన ఆలోచనలతో కట్టిన గోడల్ని పగడగొట్టు, అప్పుడు నీలోనూ నాలో ఉన్నది ఒకటే అని తెలుస్తుంది, నీకు నాకు భేదం లేదు అని చెప్తారు ఆయన బాబా గారు. అలాగా మనం మాటల్లో స్వార్థం ఎప్పుడు తొంగి చూడకూడదు, స్వార్థపరమైన మాట్లాడకూడదు. మరి ఏం మాట్లాడాలి, ఇంకా వస్తుంది ఏం మాట్లాడాలి. ఇంకా ఏంటంటే మన మాటలు భగవంతుడి సంకల్పంతో ఒక్కటి చేసేవిగా ఉండాలి. మనం ఎలా మాట్లాడాలంటే భగవత్ సంకల్పం ఏదైతే ఉందో దాంతో మనం మాట్లాడే సందర్భంలో మనని, మన మాటలు ఎవరు వింటున్నారో వాళ్ళని కూడా భగవంతుడితో అనుసంధానమయ్యేటట్టుగా ఉండాలి. అది మొట్టమొదటి చెప్పేసుకున్నాం. అదేంటంటే ఆత్మజ్ఞానము, ఆత్మతత్వము, అలాగే దైవీ ప్రణాళిక విస్తారంగా చెప్పుకోవటం, ఇంకా స్వార్థం విడిచి పరమార్థం కోసం, ప్రపంచం మొత్తం కోసం పనిచేయటం అనే కార్యక్రమం సంబంధించిన మాటలు ఏవైనా సరే మనల్ని భగవంతుడి సంకల్పంతో ఒకటిగా చేసేవిగా పనిచేస్తాయి. ఇంకా మాట్లాడకూడని మాటల్లో ద్వేషంతో ఎప్పుడూ మాట్లాడకూడదు. చాలామంది అంటారు చాలా మంచివాడండి, పాపం యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ ఎందుకు అవుతుందంటే వాడి మాటల్లో ద్వేషం ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. ఇది తిరుగులేని రూల్ అన్నమాట, దీనికి తిరుగులేదు. ద్వేషం వల్ల ఈ ద్వేషము అనే ఒక ఫోర్స్ ఏం చేస్తుందంటే మనిషిలో ఉన్న ఆత్మతత్వాన్ని నాశనం చేసేస్తుంది. ఆత్మతత్వం ఎప్పుడైతే నాశనం అవుతుందో చచ్చిపోతాడు మనిషి. అంటే ఇట్ కట్స్ అట్ ది రూట్ ఆఫ్ ద లైఫ్. ఏదైతే మనిషిలో జీవం ఉందో, మనిషిలో ఏదైతే ప్రాణం ఉందో, ఆ ప్రాణాన్ని హరించగలిగే శక్తి, ప్రాణాన్ని తీసివేయగలిగే విషయం లాంటి మాటలు అన్నమాట ద్వేషంతో కూడిన మాటలు. ఆ ద్వేషంతో కూడిన మాటలు ఎవరూ మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఏమవుతుంది, వ్యక్తి చచ్చిపోతాడు. ఎవరు మాట్లాడినవాడు అనిపించుకున్నవాడు కాదు. నేను ఐ హేట్ యూ అని అంటుంటారు సినిమాల్లో, ఐ హేట్ యూ అని ఎవరన్నారో వాళ్ళకి జరుగుతుంది యాక్సిడెంట్, అంతే తప్ప విన్నవాడికి కాదు. కాబట్టి మనం సపోజ్ నేనే అన్నాను అనుకోండి ఐ హేట్ యూ, దానివల్ల వచ్చే నష్టం నాకే, విన్నవాళ్ళకి ఏమవుదు. అందుకని మనం ఎప్పుడు కూడా మన మాటల్లో ద్వేషం అనేది రాకూడదు, మన ఆలోచనలో ద్వేషం రాకూడదు. ఇంకా ఇంకో కొన్ని మాటలు ఉంటాయి, అవేంటంటే మాయ మాటలు. మీరు 1 లక్ష రూపాయలు పెట్టండి, 2 సంవత్సరాల్లో మీకు దాన్ని డబుల్ చేసేస్తాం, అంత మాయ. అలాంటివి మాట్లాడకూడదు. అలాంటి వాటిల్లో స్కీముల్లో మీకు 3 లక్షలు కమిషన్ ఇస్తామండి, మంచి మంచి కమిషన్, ఎవరినైనా 10 మందిని చేర్పించండి అన్నారనుకోండి, అలాంటివి చేయకూడదు. అలాగే నెక్స్ట్ జోకులు వేసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకొని అవతల వాళ్ళు ఏడుస్తుంటే నవ్వుకుంటూ ఉంటారు, అలాంటి పనులు చేయకూడదు. అలాగే అబద్ధాలు, ఉన్నవి లేనట్టు చెప్పడం, నిజంగా జరగకపోయినా అంతా అయిపోయిన ఇదంతా కథ ఊరికే చెప్పాను నీకు, ఏమంటావు, హౌ యూ రియాక్ట్, ఐ వాంట్ టు సీ అంటాం అబద్ధం అంతా చెప్పి. అవి చేయకూడదు. అవి చేస్తే చేసిన వాడికి నష్టం అన్నమాట, ఇవన్నీ విన్నవాడికి కాదు. అవి చేయటం వల్ల ఏముందంటే వాడు ఎప్పటికీ భ్రాంతిలోనే జీవిస్తాడు. అబద్ధాలు మాట్లాడే వ్యక్తి ఎప్పుడు కూడా ఆ అబద్ధాల జీవితం అయిపోతుంది తప్ప వాడికి లిబరేషన్ అంటే ముక్తి మోక్షం ఏమి రావు. కాబట్టి అబద్ధాలు మాట్లాడకూడదు, మాయ మాటలు మాట్లాడకూడదు, జోకులు వేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏడిపించుకోకూడదు, ర్యాగింగ్ చేయకూడదు. ఇంకా ఇంకో రకమైన మాటలు ఉన్నాయి, అవేంటంటే అవతల వాడిని ఖచ్చితంగా ఈ మాట అని, నేను హింసించాల్సిందే అని ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడకూడదు. హింసించే మాటలు, అలాగే బాధించాల్సిందే ఈ మాట అంటే వాడు అబ్బో ఏం ఏడుస్తాడో చూడు ఎలా ఏడిపిస్తాను అని కావాలని పనిగట్టుకుని మాట్లాడతారు కొందరు. అలాగా అవతల వాళ్ళని బాధించే మాట అసలు మన మనసులోకి రాకూడదు, హింసించాలి అనే ఆలోచన రాకూడదు. అలాగే అలా చేస్తే ఇంకా ఏంటంటే కొందరు అవతలని చంపేస్తారు ఎలాగైనా సరే ప్లాన్లు వేస్తుంటారు. ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎవడైతే ఇవన్నీ చేస్తున్నాడో వాడికి మళ్ళీ అవన్నీ ఎదురు తిరుగుతాయి. బూమ్రాంగ్ లాగా వాడికే హింస ఎదురవుతుంది, వాడికే భయం ఎదురవుతుంది, వాడికే ఈ చంపబడటం అనే ఆలోచనతో చేసాడు కాబట్టి వాడు చచ్చిపోతాడు. ఈ రకంగా మాట ఏం చేస్తుందంటే రామబాణం అనేది ఎలాగైతే ఒకసారి ఎక్కువ పెడితే వెళ్ళి లక్ష్యాన్ని కొట్టి మళ్ళీ వెనక్కి వచ్చి అంబుల పొదిలో దిగిపోతుందో రాముల వారికి, అలాగ మన మాట ఎంత దూరం వెళ్ళినా చివరికి ఏది వచ్చి మనకే తగులుతుంది, మ్యాజిక్ అది. ఈ సృష్టిలో ఒక సూత్రం ఉంది, ఎక్కడ మొదలవుతుందో అక్కడ ఎండ్ అవుతుంది. అందుకని మనం మంచి మాటలు మాట్లాడామనుకోండి, ఈ మంచి మాటలు అలాగ విశ్వం అంతా వెళ్ళి ఎవరెవరు మంచిగా ఆలోచిస్తున్నారో వాళ్ళందరినీ టచ్ చేసి తిరిగి సోర్స్కి వచ్చేస్తుంది. దాని ఒక ధర్మం అది. కాబట్టి మనం ద్వేషంతో, అసూయతో, పగతో, ఇంకా కోపంతో, భయంతో, అవతలాన్ని హింసించాలనే ఆలోచనతో ఇలాంటివి ఏమి మాట్లాడినా సరే అవన్నీ కూడా మళ్ళీ ఎవరు మాట్లాడారో వాళ్ళ దగ్గరికి వచ్చి అంతమందిని కలుసుకొని రెట్టింపై వాడిని నెత్తిన పడతాయి. కాబట్టి యాక్సిడెంట్ అయ్యిందంటే అర్థం వాడు ద్వేషంతో మాట్లాడాడు, అనుమానం లేదు దాంట్లో. కాబట్టి ద్వేషంతో మాట్లాడకుండా ఉండాలి, యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలి అంటే ద్వేషం లేకుండా ఉండాలి. ఎవరిని ద్వేషించకూడదు, వాడు నాకు ఎంతో అన్యాయం చేసేటండి మరి ఎలాగా అంటే భరించు, అంతే తప్ప ద్వేషించకూడదు. అలాగా గుర్తుపెట్టుకుంటూ మన మాట ఎలా ఉండాలంటే ఇట్ మస్ట్ బి వెరీ కైండ్, ఇట్ మస్ట్ బి గుడ్, ఎప్పుడు ప్రేమగా, ఎప్పుడు దయగా, ఎప్పుడు అవతల వాళ్ళకి మంచి చేసేటట్టుగా ఉండాలి. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చెయ్యరాదు. కొసగమేలు చేసి పొమ్మనిటి చాలురా విశ్వదాభిరామ వింద్రమేమ అని ఎలా చెప్పాడు వేమన గారు, అలాగ మన మాటల్లో అవన్నీ ఉండాలి. తర్వాత మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ద లైట్ ఇన్ ద హెడ్ అని చెప్పి చెప్పుకున్నాం. మూర్ధ జ్యోతి, తలకాయలో వెలుగు. ఆ వెలుగు పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ మధ్య ఉన్న ఖాళీ అంతా కూడా వెలుగుతో నిండిపోతుంది అనమాట మనం ధ్యానం చేసుకునే కొద్దీ. అలాంటి వెలుగు నిండాలి అంటే, అలాంటి వెలుగును చూసే గురువులు మనల్ని పనికొస్తామని తీసుకుంటారు కాబట్టి మౌనం పాటించాలి. మరి మౌనం పాటిస్తే ఈ ప్రణాళిక చెప్పడం ఎలాగండి అంటే, ప్రణాళిక చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రణాళిక చెప్పాలి, మిగతా అప్పుడు మౌనంగా ఉండాలి. అంటే ఆలోచనల రహితంగా ఉండాలి తప్ప ఇంకొకటి కాదు. ఎప్పుడెప్పుడైతే మనం మౌనం బాగా పాటిస్తామో అప్పుడు మనలోకి వెలుగు బాగా ప్రసరిస్తుంది. బాగా ప్రసరించడం అనేది మనకు మౌనంలోనే తెలుస్తుంది, మిగతా అప్పుడు తెలియదు. అందుకని రోజులో కాసేపు ఒక గంట ఇదిగో ఈ టైంలో నేను మౌనంగా ఉంటాను అంటే అన్ని పనులు హడావుడిగా చేసుకుంటూ మౌనంగా ఉన్నాను అనకూడదు. దీనికోసం సమయం కేటాయించాలి మౌనంగా ఉండటానికి. ఈ రకంగా ఇంకొకటి ఉంటూ తన గురించి మాట్లాడుకోకూడదు. సెల్ఫ్ బోస్టింగ్, నేను ఇంతటి వాడిని, నేను అది చేశాను ఇది చేశాను ఇలాంటివి ఎక్కడ చెప్పకూడదు. మాస్టర్తో అన్నేళ్ళు ఉన్నారు, మాస్టర్ ఆయన గురించి ఆయనంతటా ఆయన చెప్పినవి చాలా తక్కువ, అసలు చెప్పలేదు కూడా. ఎంతో గుచ్చిగుచ్చి అడిగితే ఎవరికో ఒకళ్ళు ఇద్దరికి చెప్పుకుంటారు. తన గురించి ఏం మాట్లాడకూడదు. అలాగే గురువుగారి ఆత్మకథ అంతా చదివిన తర్వాత నా గురించి ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ నేను బతికొట్టగా చెప్పకూడదు. చెప్తే ఏమవుతుందంటే అటెన్షన్ వర్క్ మీద నుంచి పోయి నా మీదకి వస్తుంది, కాబట్టి నేను మాట్లాడడం దాని గురించి అని క్లియర్గా ఉంటుంది. అలాగా మనం కూడా మన గురించి విశేషాలు పెద్దగా ఏం లేవు, ఏముంది అందరూ మీకులానే మేము అంతే చదువుకున్నామండి, ఏదో నడుస్తుంది. ఆ విషయాలు అంత ముఖ్యం కాదు, వ్యక్తి గురించి ముఖ్యం కాదు, ప్రణాళిక ముఖ్యం, పని ముఖ్యం, దాని గురించి మాట్లాడాలి. విధిని గురించి జాలి పడకు. విధి అంటే ఏంటి, ప్రస్తుతం నాకు ఈ కష్టాలన్నీ చుట్టుముట్టేయండి, ఇంత బాధగా ఉంది, ఇప్పుడు ఏం చేయమంటారు అని గురువుగారిని అడిగట్టారు. వివేకానందుడు అడిగితే అమ్మవారిని అడుగు ఏం చెప్తుందో చూద్దాం అని చెప్పి పంపించారు. లోపలికి వెళ్ళి ఆయన ఏమడిగాడు, జ్ఞానాన్ని భక్తిని ప్రసాదించు అమ్మా అన్నాడు. అదేమిటయ్యా అలా చేసావు, మళ్ళీ వెళ్ళి అడిగాడు. కానీ అలా మూడు సార్లు కూడా భక్తి జ్ఞానాలను అడుగుతాడు వివేకానందుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి. ఎందుకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత దుర్భర దారిద్ర్యం ఉంది, వాళ్ళకి తినడానికి తిండి లేదు పాపం. అలాంటి పరిస్థితుల్లో కూడా విధిని గురించి ఆలోచించి జాలి పడకు అని చెప్తున్నది ఇక్కడ సూత్రం, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ రెండు ఎందుకు చేయాలి మనం, ఈ రెండు అంటే నీ గురించి మాట్లాడకు నిజం ఏం చేయాలి, అయితే ఏంటి నాకు లాభం. మనం అందరికీ కూడా ఒక ప్రశ్న ఉంటుంది, ఇది చేస్తే నాకేంటి వస్తుందండి అని, అది ఏంటో ఇప్పుడు చెప్తారు. నీ గురించి మాట్లాడకు, అలాగే నీ విధి గురించి నువ్వు ఎప్పుడు జాలి పడకు. నీ ఉన్న పరిస్థితుల్లో నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యి, దానివల్ల నీలోంచి వచ్చే అంతర్వాణిని వింటావు. గురువుగారు మాట్లాడతారట మౌనంగా ఉంటే. మౌనంగా ఉండాలంటే రెండు కండిషన్లు చెప్పారు, నీ గురించి తక్కువ అసలు మాట్లాడుకో, లేకపోతే నీ గురించి అసలు మాట్లాడుకో. రెండోది అంటే సెల్ఫ్ అనేది ఉండకూడదు. రెండోది విధి, నా విధి ఇలా ఏడిసింది అని బాధపడుతూ కూర్చోకూడదు. ఈ రెండు చేయకుండా ఆత్మజ్ఞానము, ఆత్మతత్వం చెప్పడం, దివ్య ప్రణాళికను విస్తారంగా చెప్పడం, పరమార్థం కోసం ప్రపంచం కోసం కష్టపడి పనిచేయటం అనేవి ఉంటూ దానికి సంబంధించిన మాటలు మాట్లాడుకుంటాం. పనులు చేయటంలో నిమగ్నమయ్యి రోజు ఒక పర్టికులర్ ప్లేస్లో అదే ప్లేస్లో రోజు కూర్చోవటం, రోజు అదే టైంకి కూర్చోవటం, అంతే సమయం కూర్చోవటం. సపోజ్ 8 నుంచి 9 వరకు మౌనంగా ఉంటాం, ఫలానా గదిలో కూర్చుంటాం, అప్పుడంటే అక్కడే అప్పుడే అదే సమయంలో ప్రతిరోజు కూర్చోవాలి. అలా చేయటం వల్ల మనలో ఉన్న గురువు మనతో మాట్లాడతాడు. అందరికీ మాట్లాడతాడు అంటే అందరితోనూ మాట్లాడతాడు, ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి. మరి ఇవి చేసిన వాళ్ళతోనూ మాట్లాడతాడు అంటే తప్ప నేను మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు, మా గురువుగారు నాకు చెప్పకుండా శరీరం వదిలేసాడు అలాంటి పిచ్చి వాళ్ళకు ఉండదు. వాళ్ళకి తెలుసు ఎప్పుడు వదిలేదు, ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు, మనం వాళ్ళకి చెప్పకూడదు. అది మటుకు గుర్తుపెట్టుకోవాలి, మనం గురువుకి చెప్పేవాళ్ళం కాదు, చెప్తే మనం ఆయనకే గురువు అవుతాం. కానీ ఆయన మనకు గురువు కాబట్టి గురువు దగ్గర ఎలా మసులుకోవాలో కూడా తెలుసుకోవాలి. గురువుకి మనం ఏం చెప్పకూడదు ఎప్పుడు, గురువుకి వీ షుడ్ నెవర్ సజెస్ట్. మనం ఏదన్నా ఉంటే ఇలా రిక్వెస్ట్ చెప్పాలి తప్ప మీరు అలా చేస్తే బాగుంటుంది మాస్టర్ అనకూడదు, కొంచెం పవర్ ఉన్నట్లు లెక్క. తర్వాత ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే మన అసలు ఆలోచనల గురించి ఆలోచించాలి. ఆలోచనల గురించి ఆలోచించడం ఏంటి, అసలు ఆలోచనలు అనే ఒక ప్రపంచం ఉంటుంది అని మనకు తెలియాలి. ఆలోచనల ప్రపంచం ఉంటుందంటే ఏంటి, అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పి ఒక స్లోగన్ ఉంటుంది. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అని ఒక స్లోగన్ ఉంటుంది. తర్వాత నూనె తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని ఒక సూత్రం ఉంటుంది. లేకపోతే మీరు ఉప్పు ఎక్కువ తింటే మీకు ఈ రోగం వస్తుంది అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచనలే. మీరు తిండి తినడం మానేస్తే ఒబేసిటీ తగ్గిపోతుంది, లేకపోతే 5 నిమిషాల్లో 5 కిలోలు తగ్గించేస్తాం, 10,000 ఇస్తే చాలు. లేకపోతే ప్రాణ అండ్ హీలింగ్ మీకు గంటకి 600 చేసేది మేము నెలలో 5,000 తీసుకుంటాం స్పెషల్ డిస్కౌంట్. ఆగస్టు 15 ఆయన పుట్టినరోజు కాబట్టి. మీకు ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక శక్తులన్నీ, అష్టసిద్ధులు, నవనిధులు అన్ని వచ్చి మీ నెత్తిన పడతాయి. ఇది కూడా ఆలోచన. ఒక అక్షరం మార్చుకోండి మీ పేర్లో, మీ జీవితం తలకిందులు అయిపోతుంది, నిజంగా తలకిందులు అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అంటే ఎవరిని విమర్శించడం కాదు, అలాంటివి ఏవి జరగవు. అవన్నీ ఒక రకమైన ఆలోచన లోకం. అదంతా అసలైన ఆలోచన లోకం ఏంటి, మనం ఎప్పుడన్నా తెలుసా మనకు అసలు ఆలోచన ఎలా చేయాలో తెలుసా? మనకు ఆలోచించాలంటే ఏమేమి ఉండాలి, ఏమేం చేయాలి, ఏముంటే మన ఆలోచన పనికొస్తుంది అంటే, మనం ఎలా ఉండి ఆలోచిస్తే పని అవుతుందో అది తెలుసుకోవడానికే వైట్ మ్యాజిక్ పుస్తకం ఇచ్చారు మాస్టర్ జ్వాలాకులు గారు. మనలో ఏ లక్షణాలు అలవర్చుకుంటే మనం ఆలోచించిన ఆలోచన భౌతికంగా కనిపిస్తుందో ఆ సాధనలే ఇచ్చారు దీంట్లో. మామూలుగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, ముందర ఏం చేస్తాం, ఎక్కడ కట్టుకోవాలో నిర్ణయం తీసుకుంటాం, ఎంత స్థలంలో కట్టుకోవాలో నిర్ణయం తీసుకుంటాం, ఆ తర్వాత ఆ స్థలం అక్కడ దొరుకుతుందా, ఎంత కాస్ట్కి దొరుకుతుంది అది కొంటాం, దాని మీద ప్లాన్ గీయించుకొని దాని ప్రకారం మన తాహతు బట్టి డబ్బులు పెట్టి కట్టించుకుంటాం. బాగుంది, అయిపోయింది, ఇది మన ఆలోచన, అక్కడ ఒక ఇల్లుగా కనిపించింది. అలాగే దివ్య ప్రణాళికలో ఇవాళ నేను తేజ ఒక మాట అనుకున్నాను, అదేంటంటే మన ప్రేమస్వరూపులైన మాస్టర్ గారు, రామకృష్ణ మాస్టర్ గారు అందరికీ మన మీద అంటే వాళ్ళకు ఉన్న ప్రేమ, లేకపోతే వాళ్ళకి మన మీద ఉన్న కరుణ ఇంత అని చెప్పలేము మనం. ఇంత అని చెప్పగలిగితే మనం వేస్ట్ అనమాట, ఇంత అని కొలవలేము వాళ్ళని. అవ్యాజ కరుణ అనంత, ఒక సముద్రం లోతైనా తెలుసుకోవచ్చు తప్ప గురువు యొక్క ప్రేమని కరుణని మనం అస్సలు కొంచెం కూడా ఊహించలేము. ఆయన మనకు ఈ 12 ఇటుకలతోటి గురుస్థానం పెట్టుకోవడం అనే ప్రక్రియ ఎప్పుడో ఇచ్చారు. పెద్ద పెద్ద ఇటుకలు, 12 ఇటుకలు పెట్టుకుని ఈ విజయవాడ నుంచి ఒంగోలు, లేకపోతే ఇంకా రామతీర్థం, లేకపోతే ఇంకా శ్రీశైలం ఇలాగ వెళ్ళి అక్కడ యజ్ఞాలు చేసి మళ్ళీ ఆ ఇటుకలను మోసుకుని ఇంటికి వచ్చి ఇంట్లో పెట్టుకుని ఇలాంటివి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కూడా అలా చేసిన వాళ్ళది. అలాంటి దాన్ని ఏం చేశారంటే, ఎందుకు ఇచ్చారు అంటే, గురువు ఆ దాంట్లోనే ఉంది గురుస్థానం అని. అలాంటి గురుస్థానాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇవాళ నుంచి మొదలుపెట్టి మళ్ళీ మాస్టర్ శరీరం వదిలేసిన రోజు జూన్ 30 కల్లా లోపల 1,000 ఇళ్లల్లో మనం గురుస్థానాన్ని ప్రతిష్ఠించుకోవాలి. గురుస్థానం అంటే సాక్షాత్తు గురువు ఉంటాడు. 12 ఇటుకలు షిరిడి సాయి ఒక్క ఇటుక చూసి అది చివరిలో పగిలిపోయినప్పుడు అయ్యో నా లైఫ్ అయిపోయింది అని బాధపడతాడు. మీరు అది గుర్తు తెచ్చుకొని బాధపడకండి, ఈ ఇటుకలకి ఏమన్నా అయితే ఇంకేమన్నా అవుతుందని. అలాంటివి ఏమో ఇక్కడ ఈయన ఒక పర్పస్ కోసం ఇచ్చారు. ఏ రకంగా అయితే ఇల్లుని ఇటుకలతో కడతాము, అలాగే 12 రాసులతో ఈ శరీరం నిర్మించబడుతుందో, అలాగే 12 ఇటుకలతోటి మనకొక దైవీ ప్రణాళికని పూర్తిగా వర్క్ చేయడానికి, దైవీ ప్రణాళికలో పూర్తిగా మనం పనిచేయడానికి వీలుగా, ఒక కొత్త శరీరాన్ని నిర్మించడానికి వీలుగా ఆ గురుస్థానాన్ని ఇవ్వటం జరిగింది. దాన్ని ఇంటింట ప్రతి వాళ్ళు స్థాపించుకోవాలి. ఈ మొత్తం లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత తేజ మీ అందరికి కూడా దాని డీటెయిల్స్ చెప్తుంది. దయచేసి అందరూ దాన్ని వినండి, తప్పకుండా ప్రతి వాళ్ళ ఇంట్లో దాన్ని ప్రతిష్ఠించుకోండి. మీరు ఈ దైవీ ప్రణాళికను విస్తారంగా చెప్పడం అనే కార్యక్రమంలో 1,000 మంది అందరం కలిసి, మనం వింటున్న మీరు చెప్తున్న నేను అందరం కలిసి 1,000 ఇళ్లల్లో ఈ దైవ మన గురుస్థాపన చెయ్యాలి. ఇది మన జీవితాలను ఎంతో మారుస్తుంది. ఒక్క జీవితం కాదు, జన్మ జన్మలకి మనతో ఉండి మారుస్తుంది. అది వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ. ఒక జన్మతో వదలరు. ఈ భూమి మీద ప్రతి మనిషి ముక్తి పొందేంత వరకు నేను కుక్కనైనా అయి పుడతాను అంటాడు వివేకానంద. కుక్కనై పుడతానంటే ఎంత ప్రేమ ఉండాలి. అలాగే బుద్ధుడు ఆయన అన్నీ వదిలేసుకుని ఇంకా ఇప్పటికీ భూమి మీద ఉండిపోయాడు మన కోసం. అలాగే మాస్టరు అలాంటి దీక్ష తీసుకున్న వారే. కాబట్టి మనం ఆయన చెప్పినవి పాటిస్తూ నెక్స్ట్ మన ఆలోచనలను ప్రపంచాన్ని చూడాలి. దాంట్లో సత్యం ఏంటి అసత్యం ఏంటి గ్రహించాలి. అసత్యం ఏంటి సత్యం ఏంటి. ఈ జీవితం ఏముందండి బుద్బుధం అని మన వాళ్లే చెప్తారు. మన వాళ్ళంటే సంస్కృతం చదువుకున్న వాళ్ళు లేక గొప్ప గొప్ప మహాత్ములందరూ. జీవితం బుద్బుధం అండి. ఏముంది అంటే నీటి పొడగ. నీటి పొడగ ఎంతసేపు ఉంటుందంటే తప్పకుండా ఎప్పుడో వెళ్ళిపోతుంది. అది మటుకు నిజం. మనం ఎంతవరకు ఉంటామని ఎవరికి తెలియదు. కానీ ఈ ఉండే లోపల ఏం చెయ్యాలో తెలుసుకోవాలి. శంకరాచార్యుల వారు 32 ఏళ్లే ఉన్నారు. వివేకానందుడు 32 ఏళ్లే ఉన్నాడు. 32 ఏళ్లలో మొత్తం ప్రపంచం చుట్టేసి ప్రపంచం మొత్తం సనాతన ధర్మాన్ని వివేకానందులు చెప్తే భారతదేశం మొత్తం కాలినడకన 3 సార్లు తిరిగి ధర్మ ప్రతిష్ట చేశారు. అద్వైత ప్రతిష్ట చేశారు శంకరాచార్యుల వారు జగద్గురు. ఇప్పటికీ జగద్గురు శంకరాచార్యుల వారు హిమాలయాల్లోనే ఉన్నారు ఇప్పటికి కూడా. చాలామంది ఆయన శరీరం వదిలేసి ఎక్కడికో పోయాడు. హిమాలయాల్లో ఉన్నారని సీక్రెట్ డాక్టర్ థర్డ్ పార్ట్లో ఉంటుంది. ఎవరికన్నా సీక్రెట్ డాక్టర్ థర్డ్ పార్ట్ దొరికితే చదవండి. తర్వాత భ్రాంతి అంటే ఏంటో తెలుసుకో. అప్పుడు ఆలోచనల్ని మనం బాగా విశ్లేషించుకోవాలి. ఇది మంచి ఆలోచన చెడు ఆలోచన, దానివల్ల అసత్యం ఉందా సత్యం ఉందా. మనిషికి పునర్జన్మ లేదండి, ఈ జన్మతో అంతా అయిపోయింది. కాబట్టి ఎంజాయ్, అది అసత్యము. ఎందుకంటే మనిషికి జన్మల పరంపర ఉన్నది. ఆ పరంపరలో వాడు అనుభవిస్తాడు, శిక్ష అనుభవిస్తాడు. మనకు భాగవతంలో ఉంటుంది, అలాగే దేవీ భాగవతంలో ఉంటుంది. ఎవరు ఏ తప్పులు చేస్తే ఏ రకమైన శరీర బాధలు వస్తాయి, దాన్నే నరకం అంటారు. ఆ కుంభీపాకం, ఈ రకరకాల ఉన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఏ తప్పు చేస్తే వస్తాయో వస్తాయి, ఏ శిక్ష పడుతుందో, ఏ రకమైన శరీర బాధలు ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఆలోచన ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకుని సత్యాన్ని అసత్యాన్ని విడగొట్టి చూసుకోవడం నేర్చుకోవాలి. దాన్ని వివేకం. తర్వాత భ్రాంతి అంటే తెలుసుకోవాలి. భ్రాంతిని చూస్తేనే భ్రాంతి ఇది అని తెలుసుకుంటూ సత్య అన్వేషణ చేయాలి. ఏది భ్రాంతి? భ్రాంతి అంటే ఏంటి? ఉన్నది లేనట్టుగా అనుకోవటం. ఏది ఉన్నది ఏది లేదు అంటే కొంచెం ఇది వేదాంత పరంగా కష్టమైన విషయమే. వేదాంత పరంగా అంటే వేదాలకు అంతం అంటే అది అంత అయిపోయినా దేవుడిని వేదాంతం అంటే ఉపనిషత్తులు వేద అంతాలు అని అనుకుంటారు చాలా మంది. కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే జ్ఞానం అనమాట. ఈ భ్రాంతి దర్శనం అంటే ఈ జీవితం ఇప్పటి వరకు ఎందుకున్నది, ఇవాళ నాకు నా పరమపూజ్య గురుదేవులు ఒక కాంతి పుంజ రూపంలో నా పూజాగృహంలో నాకు సాక్షాత్కరించారు, నా పూర్వజన్మలు చెప్పారు, ఇవన్నీ విన్న తర్వాత అవన్నీ చూసిన తర్వాత ఇంకా నా జీవితం మొత్తం ఈయనతోనే ముడిపడి ఉన్నది అని నాకు అర్థమైంది. ఇంకా ఇప్పటి నుంచి ఈయన ఏం చెప్తే అదే నా జీవితం. ఇప్పటి వరకు నేను ఎవరు నావాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ కాదు, ఈయనే నావాడు అని పరమపూజ్య గురుదేవులు ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. అది సత్యదర్శనం. భ్రాంతి తెలిస్తేనే సత్యం ఏంటో తెలుస్తుంది. అందుకని మరి ఇల్యూషన్ ఎందుకుండండి అంటే రోడ్డు మీద కారు వెళ్తుంది అనుకోండి, ఎదురుకుండా దూరంగా తారు రోడ్డు మీద నీళ్లు ఉన్నట్టు ఆ నీళ్ళల్లో ఆ ముందర కారు యొక్క రిఫ్లెక్షన్ పడుతూ ఉంటుంది. కానీ అక్కడ నీళ్లు ఉండవు ఏముండవు, ఎండమావులు. అది భ్రాంతి. కానీ అది భ్రాంతి అని తెలియటం, అది భ్రాంతి వల్ల ఏమవుతుంది అసలు నిజం ఏంటో కూడా తెలుస్తుంది. చీకట్లో వెళ్తున్నప్పుడు దేని మీదన్నా తొక్కామనుకోండి, మెత్తగా తగిలితే అమ్మో పాము తొక్కామేమో అని భయపడతాం. అదే వెలుగు వస్తే ఏమవుతుంది, అహో ఇది పాము కాదు తాడు అని తెలుస్తుంది. అక్కడ మొట్టమొదట మనం భ్రాంతిలో ఉన్నాం. ఆ భ్రాంతి ఏమిటో పోయిన తర్వాత సత్యం ఏమిటో తెలిసింది. కాబట్టి భ్రాంతి అంటే ఇల్యూజన్ నుంచే మనం సత్యాన్ని ట్రూత్ని తెలుసుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడో కనిపించినప్పుడు కాదు, ఓహో ఈ క్షణంలో ఇది భ్రాంతి లేకపోతే నిజమే, ఒకవేళ అది భ్రాంతి అయితే దీంట్లో సత్యం తెలుసుకోవడం ఎలాగా అని ప్రశ్నించుకుంటే అదే తెలుస్తుంది. ఆప్టికల్ ఇల్యూజన్స్ ఉంటాయి చూసారా, లేజర్ మనం ఢిల్లీ అటు వెళ్ళినప్పుడు ఈ మధ్య హైదరాబాద్ లో కూడా పెట్టారు లేజర్ షో అని ఉంటుంది, అక్కడ ఏముంటా ఊరికే కాంతి ఉంటుంది, అలాంటివన్నీ కూడా అవి భ్రాంతే. నెక్స్ట్ వచ్చేసరికి మన కోరికల శరీరం ఏదైతే ఉందో యాస్ట్రల్ బాడీ దాన్ని మనం అధీనంలో ఉంచుకోవాలి, లేకపోతే ఏమవుతుంది? భగవద్గీతలో చెప్తాడు పడవ వెళ్తున్నప్పుడు తెరచాప ఎత్తితే ఏమవుతుందంటే, తెరచాప ఎత్తినప్పుడు గాలికి అనుగుణంగా పడవ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా పడవ నడిపేవాడి చేతిలో కంట్రోల్ లేకుండా ఎటుపడితే అటు వెళ్ళిపోతుంది అనుకోండి పడవ, అది గమ్యాన్ని చేరదు. అలాగే మన కోరికలు అనే దాంట్లో చిక్కుకుంటే మనం ఏ గొప్ప కార్యక్రమాన్ని చేయలేము, ఫెయిల్ అయిపోతాం అన్నింటిలో. ఒక సముద్రంలో ఈతున్నప్పుడు ఒక ఈతగాడు ఉంటాడు అనుకోండి, వాడి చుట్టూ అన్ని మూగేసేసి చీకటి వచ్చేసేస్తే వాడికి ఎలాగైతే ఇబ్బంది అవుతుందో అలాగే జీవితంలో మొత్తం అంతా కూడా ఆ జీవితం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కోరికల సుడిగుండంలో చిక్కుకోకూడదు, అందుకని మన కోరికల్ని మనం అదుపులో ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకొకటి తెలుసుకోవాలి, అన్నిటికంటే బాగా తెలుసుకోవాల్సింది ఏంటి, మనకు ఒక మనస్సు ఉంది అని తెలుసుకోవాలి. ఏంటండి మనస్సు ఉందని ఇప్పుడు చెప్పేది, ఎప్పుడు మొదట చెప్పాలి కదా అది, అంటే ఏం చేయాలో చెప్పారు, ఏమేమి చూడాలో చెప్పారు, ఏమి చేయకూడదో ఏం మాట్లాడకూడదో చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత నీకు మనస్సు ఉందని గుర్తుపెట్టుకో అంటున్నారు. ఎందుకంటే మనస్సు రెండు రకాలుగా పనిచేయడాన్ని ఎలా చెప్పుకోవచ్చు, తన కోసం పనిచేయటం, స్వార్థం పరమార్థం కోసం పనిచేయటం. ఈ మనస్సు ఉన్నదని గుర్తించు, మనస్సులో భ్రాంతి దర్శనాన్ని గుర్తించు, మనస్సు యొక్క ప్రపంచాన్ని, ఆలోచన ప్రపంచాన్ని గుర్తించు అని చెప్పినప్పుడు పరమపూజ్య గురుదేవుల జీవిత చరిత్రలో 9వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, రెండు మనసులు మల్ల యుద్ధం. ఈ సాధనలన్నీ చేసి ఒక శక్తి సంపాదించిన తర్వాత ఇలాంటి బాబాలను నేను ఎంతమందిని చూశాను, హాయిగా వాళ్ళు సంపాదించుకుంటున్నారు, నేను కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక క్షుద్రమైన ఆలోచన వచ్చింది నాకు, దాన్ని మీ ముందు ఉంచుతున్నాను అని చెప్పి చాలా నిర్భయంగా గురుదేవులు ఆత్మకథలో రాసుకుంటారు. ఎందుకు అంటే సాధన ఎంత గొప్పగా చేసినా మనం ఏ ఉన్నత స్థితికి వెళ్ళినా స్వార్థము అనేది ఎప్పుడైనా తల ఎత్తవచ్చు, జాగ్రత్తగా ఉండండి మీరు అని మనకు చెప్పడానికి. ఆ రకంగా రెండు మనసుల మల్ల యుద్ధం సాధకులందరికీ కూడా ఎప్పుడు ఒక కరదీపిక లాంటిది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మన మనస్సు ఎలా రెండు రకాలుగా పనిచేస్తుందో అర్థమవుతుంది, అటు స్వార్థం కోసం పనిచేస్తుంది, లేకపోతే ఇటు పరమార్థం కోసమైనా పనిచేస్తుంది. దాని రెండు విధి విధానాలు తెలుసుకోవాలి. ఇంకా అసలు ఆలోచించేది ఎవరు అనేది ముఖ్యంగా ఇప్పుడు మొదలుపెట్టాలి. ఆలోచించేది ఎవరు, మనస్సా లేకపోతే ఇంకెవరన్నా ఆలోచిస్తా? మనస్సు ఎప్పుడు ఆలోచిస్తుందంటే మనస్సుకి ఆలోచించు అని ఒక కమాండ్ రావాలి. ఎక్కడి నుంచి వస్తున్నది? సీతారాం ఆలోచించాడు అంటే, సీతారాం అనే జీవి, ఈ సీతారాం అనేది ఈ శరీరానికి ఉన్న పేరు, కానీ ఈ జీవి ఎవడైతే ఉన్నాడో వాడు ఒక సంకల్పం వస్తుంది, ఆ సంకల్పాన్ని ఆలోచించడం మనస్సు చేస్తుంది, అంతే తప్ప మనసు సొంతంగా ఆలోచించదు. కాబట్టి ఆలోచన చేసేది ఎవరు అంటే నేను చేస్తుంది. దానిపై దృష్టి నిలుపు, నీ మానసిక జగత్తుకి నువ్వు మాస్టర్ అవుతావు. అంటే మన మానసిక జగత్తు, మన మనస్సు మన అధీనంలోకి రావాలి. పావెల్ రాసిన మెంటల్ బాడీ అనే పుస్తకం ఉంది, ఆ మెంటల్ బాడీ అనే పుస్తకంలో అంతా మానసిక తలం, మానసిక జగత్తు గురించి ఫుల్గా ఉంటుంది అనమాట. అది బాగా చదివితే అసలు మనస్సు అంటే ఏంటో దాని గురించి, మనోమయ కోశం అంటే ఏంటో దాని గురించి తెలుస్తుంది. అలాగే పరమపూజ్య గురుదేవులు ఇచ్చిన పంచకోశ సాధన వాటిల్లో మనోమయ కోశం చదివితే కూడా తెలుస్తుంది. ఈ మనస్సు మన అధీనంలోకి రావాలి, దాని మీద మనం మాస్టరీ సంపాదించాలి అంటే ఏం చేయాలో చెప్తున్నారు ఇక్కడ. ఆలోచించేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి. ఆలోచించేది ఎవరో తెలిస్తే మన మనసు మీద మనకు పూర్తిగా కంట్రోల్ వస్తుంది. తర్వాత ఆలోచించేవాడు ఒకడు ఉంటేనే కదా ఆలోచన వచ్చేది, కాబట్టి ఆలోచన. తర్వాత ఆలోచన చేసే ప్రక్రియ, ఈ మూడు ఒకటే. అంటే మూడు ఉండవు, ఒక బిందువు ఉందనుకోండి, ఒక చుక్క పెట్టాం ఒక కాగితం మీద, ఆ చుక్క పెడితే దాంట్లో ఎన్ని ఉంటాయి? మూడు ఉంటాయి. ఆలోచించేవాడు అక్కడే ఉంటాడు, ఆలోచన చేసేది అక్కడే ఉంటుంది, ఆలోచన దేని మీద చేస్తున్నారు అనేది కూడా దాంట్లోనే ఉంటుంది. ఒక చిన్న త్రిభుజం ఉంటుంది అన్నమాట చుక్కలో. ఈ మూడు మూడు కలిపి మళ్ళీ చివరికి ఏమవుతాయి, ఒక్కటవుతాయి. ఇక్కడ మనం ఆలోచించేవాడు అంటే ఒక 1000 ఇళ్లల్లో గురుస్థాపన అనే కార్యక్రమం చేయాలి అనే ఒక ఆలోచన అలా ఉంది. ఆలోచించేవాడెవరు, వాళ్ళలోనే ఉంటుంది ఆలోచించేవాళ్ళలోనే ఆలోచన ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఆలోచించటము అనే క్రియ కూడా ఎక్కడ ఉంటుంది, వాళ్ళలోనే ఉంటుంది. కాబట్టి ఆలోచించేవాడు, ఆలోచన, ఆలోచన చేసే క్రియ కలిపి మూడు ఒకటే, ఇది బాగా గుర్తుంచుకో అంటాడు. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కష్టమేం కాదు. అది అయిన తర్వాత ఇక్కడ ఒక చిత్రమైన పదం వాడుతున్నారు, అదేంటంటే ప్రాస్టిట్యూట్. ప్రాస్టిట్యూట్ చేయటం అంటే ఏంటో మీకు తెలుసు, కానీ ఇక్కడ ఈయన వాడే పదం ఏంటంటే స్వార్థం కోసం ఆలోచించడం అనేది ఏదైతే ఉందో అది చాలా అసహ్యకరమైన పని, అది ప్రాస్టిట్యూషన్తో సమానం. అందుకని ఆలోచనని తప్పుగా వాడటం, స్వార్థం కోసం వాడటం అనేది ఎప్పుడూ చేయకూడదు. అదైన తర్వాత అసలు ఆలోచనా శక్తి భగవంతుడు మనకు ఎందుకు ఇచ్చాడు, ఈ సూత్రాలన్నీ తెలుసుకోవటం వల్ల మన మనోమయ కోసం పరమ పవిత్రమవుతుంది. దివ్య ప్రణాళికను తెలుసుకుని దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీలుగా మెంటల్ బాడీ స్ట్రాంగ్ గా తయారవుతుంది అనే హెడ్డింగ్ లో మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. అసలు ఆలోచనా శక్తి భగవంతుడు మానవుడికి ఎందుకు ఇచ్చాడు అంటే తాను కూడా ఈ భగవంతుడి యొక్క సృష్టిని సర్వాంగ సుందరంగా ఉంచటానికి ఏం చేయాలో అది చేస్తాడని ఇచ్చాడు. మరి దాని పర్పస్ ఏదైతే ఉందో దాన్ని మనం మన దృష్టిలో అది ఉంచుకుని మనం మన పనులు చేస్తున్నావా, మన ఆలోచనలు చేస్తున్నావా, మన మాటలు ఉంటున్నాయా. ఆలోచన, మాట, క్రియ మూడు ఒకలా ఉండాలి. త్రికరణాలు, త్రికరణ శుద్ధి. ఈ త్రికరణ శుద్ధి అనేది రావాలి. ఏ పర్పస్ తోటి భగవంతుడు ఇదంతా ఇచ్చాడు, ప్రస్తుత పర్పస్ ఏం చెప్పుకున్నాం, క్రైస్ట్ ప్రిన్సిపల్, లేదా బుద్ధి అనేది భూమి మీద భౌతికంగా ఈ భౌతిక తలంలోకి వ్యక్తం అవ్వాలి అనేది ప్రస్తుతం మన అందరి లక్ష్యం. అలా వస్తే భూమిపై స్వర్గావతారుడు అవుతుంది. కాబట్టి దానికి తగ్గ పనులు చేయాలి, దానికి తగ్గ ఆలోచన చేయాలి. ఆ పర్పస్ మన విజన్లో ఎప్పుడు మన దృష్టిలో ఉండాలి. అలాగే ఆ లక్ష్యం సరిగ్గా తెలియాలి. ఎప్పుడు మనం బుద్ధి ప్లేన్ భూమి మీద దించటము అది స్వర్గావతరణ అంటే అనే దృష్టి ఎప్పుడు చదిరిపోకూడదు. ఆ తర్వాత ఇంకా ఉద్దేశం, ఇంటెన్షన్ ఏంటి, మన మోటివ్ ఏంటి. తన్నైనా సరే నీ చేత భూమిపై స్వర్గావతరణ చేయిస్తాను, ఎందుకు చేయు అని అనకూడదు. ప్రేమగా, దయతోటి, కైండ్ అండ్ గుడ్ వర్డ్స్ ఇవి యూజ్ చేస్తూ మన పనులన్నీ అలాగే ఉండాలి. ఆ తర్వాత మనం చేయాల్సిన కార్యక్రమంలో గురుదేవులు ఇచ్చిన వాతావరణ కాలుష్య నివారణార్థం అని ఇచ్చారని చెప్పుకున్నాం కదా. దాంట్లో మొట్టమొదటిగా ఏంటంటే ఆలోచనల కాలుష్యమే ఎక్కువ. కాబట్టి మనం నేనేం చేయగలను అనే ప్రశ్నకి మనం సమాధానం చెప్పుకోవడం ఏంటంటే మనోమయ కోశాన్ని, మానసిక తాళాన్ని ప్రక్షాళన చేయటం. ఈ మానసిక తాళాన్ని ప్రక్షాళన చేయటం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. దీనికి ఏం చేస్తారంటే గురుచరిత్ర పారాయణ, పరమపూజ్య గురుదేవుల జీవిత చరిత్ర చదవటం, అలాగే రోజు కాసేపు భగవద్గీత చదవటం, భారతం చదవటం, భాగవతం చదవటం, దాంట్లో ఉన్న మంచి ఆలోచనలను మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనోమయతలం ప్రక్షాళన అవుతుంది. అందుకని మనం మనోమయ కోసం ప్రక్షాళన అవ్వాలంటే రోజు మనకు స్వాధ్యాయం చేసుకోవాలి, గ్రూప్గా కూడా చెయ్యాలి. దైన తర్వాత ఏమేమి ఉండకూడదో, ఏమేమి ఉంటే బాధలు అవి తెలుసుకోవాలి. ఉండకూడడం ఏంటో చెప్తున్నారు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, భయం, క్రోధం, ఇవన్నీ కూడా ప్లస్ నీచ ప్రవృత్తికి సంబంధించిన కోరికలు. తర్వాత అవతల వాళ్ళని బాధించే ఆలోచనలు, ఇవన్నిటిని కూడా ప్రక్షాళన చేసే పనిలో ఉండాలి. ఇవన్నీ ప్రక్షాళన చేయడం అంటే ఎంత కష్టం అండి. ఈర్ష్య, ద్వేషం, అసూయ, క్రోధం, లోభం, మోహం, తర్వాత నీచ ప్రవృత్తులకు సంబంధించిన ఆలోచనలు, కోరికలు, ఇవన్నీ ఎలా ప్రక్షాళన చేస్తాం. ఎలా ప్రక్షాళన చేస్తామంటే, గురువు గారు ఇచ్చారు గాయత్రి మంత్రం, ధియో యోనః ప్రచోదయాత్. మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుకాక. ఇది ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత బాగా ప్రణాళిక త్వరగా సాకారం అవుతుంది అని మాస్టర్ చెప్పారు అని మన అందరికీ తెలుసు. ఇంత ఎక్కువ మందికి మీరు గాయత్రి చెప్తారో ఈ టైంలోగా అంత మంచిది అని చెప్పారు. కాబట్టి మన గురువుకి మనం ఒక శ్రద్ధాంజలి అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి ఆయన పాదాలకి పూజలు చేసేసి ఆయన దండకి పెద్ద పెద్ద ఆయన ఫోటోకి పెద్ద పెద్ద దండలు వేసి పక్కన నుంచి ఒక ఫోటో తీసుకుని అక్కడ వాళ్ళు పెట్టినవన్నీ సుష్టిగా భోజనం చేసి, అబ్బో చాలా బాగా పెట్టారను, లేకపోతే ఏమున్నాయండి వంటలను, లేకపోతే బాగా చేయలేదను, లేకపోతే అక్కడ పాదుక పూజటండి, పాదుక అస్తమవి చదివి ఎప్పుడు చదువుకునేవే కదా ఇవన్నీ, ఏముంది ఇంట్లో రోజు చేసేదే అని ఇలాంటి కామెంట్స్ తోటి ఒక కార్యక్రమం అటెండ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి మన మామూలు లుకలుకలాడుతూ ఉండే జీవితం జీవిస్తే గురువుకి ఏమి మనం దక్షిణ ఇచ్చినట్టు కాదు. గురు దక్షిణ అంటే డబ్బులు ఇస్తే ఆయనకి ఏమి ఉపయోగం ఉండదు, అలాగే ఆయనకి దండలేస్తే ఆయన ఏమి మెచ్చుకోడు, ఆయనకి గురుపాదకాలు 1000 ఏళ్లలో తిప్పుతామంటే ఏం మెచ్చుకోడు. ఆయన ఎందుకు మెచ్చుకుంటాడు, ఏం చేస్తే మెచ్చుకుంటాడు అంటే ఈ చెప్పుకున్న ఈర్ష్య ద్వేషం అసూయ భయం క్రోధం నీచ ప్రవృత్తికి సంబంధించిన కోరికలు బాధ కలిగించే ఆలోచనలు మొదలైనవన్నీ కూడా మన ఆరాలో ఉండకూడదు. ఎవరు తన ఆరాలో ఉన్నాయో లేదో చూసుకుని ఉంటే కనుక అవన్నీ తీసేయాలి. భయం అనేది ఉందనుకోండి తీసేయాలి. ఎలా తీసేస్తాం భయం? ఏ బాబోయ్ నాకు భయం అండి ఎలా పోతుంది అంటే గురుస్మరణ వల్ల ఏదన్నా వస్తుంది. శ్రీ గురుశరణం మమ అనుకోండి, లేకపోతే ఓం శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః చేస్తున్నారు కదా అలా చేయండి, లేకపోతే గురుదేవుల ఓం మహాకాలాయ నమః, లేకపోతే గాయత్రి మంత్రం, లేదా శ్రీకృష్ణ శరణం మమ ఏదో ఒకటి, లేదా అల్లా మాలిక్ బాబా గారు ఇచ్చారు, లేదా అల్లాహో అక్బర్ చెయ్యొచ్చు. అన్నీ ఏది చేసినా అసలు అల్లా అనే దానికి అర్థం ఏంటంటే శివుడు శక్తి రెండు కలిసిన తత్వం ఏదైతే ఉందో దాన్ని అల్లా అంటారు. ఇవన్నీ మనం మన ఆరాలో ఈ దోషాలు లేకుండా చూసుకోవాలి. అంతేగాని పక్కవాడికి భయం వేస్తుందో లేదా, పక్కవాడు ఈర్ష్యతో మాట్లాడుతున్నాడో లేదా, పక్కవాడు ద్వేషిస్తున్నాడో లేదా, ఈ చెత్త పనులు చేయకూడదు. అవతలవాడు ఏం చేస్తున్నాడు కాదు, మన గురించి చెప్తున్నారు. గురువుకి మనం నిజమైన దక్షిణ ఇవ్వటం అంటే ముందర మనల్ని మనం సమర్థంగా సంపూర్ణంగా సంస్కరించుకోవాలి. పట్టుబట్టి రావండి నాకంటే నేర్చుకోవాలి, ఇలాంటివి నేర్చుకోవాలి, చెత్త విషయాలు నేర్చుకోకలేదు. తర్వాత మన ఆలోచనని బాగా గమనించుకోవాలి. మన ఆలోచనలు బాగా గమనించుకోవాలంటే ధర్మరాజు భీముడు వీళ్ళందరూ అడవిలో వెళ్తున్నారు. వీళ్ళందరినీ భుజాలు పెట్టుకుని భీముడు తీసుకెళ్తున్నాడు. ఒక చోటకు వచ్చేసరికి వీళ్ళని ఒకరిని చంపేయాలనిపించింది. ఇదేంటారు బాబు ఇలా ఉంది ఇక్కడ అని చెప్పి అప్పుడు ధర్మరాజుతో చెప్తే నువ్వు ఇక్కడి నుంచి గబగబా వెళ్ళిపోదాం మనం అందరం అని చెప్పి వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచనలు మామూలు అయిపోయాయి. అప్పుడు ధర్మరాజు చెప్తాడు ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేస్తాడు, అందుకని మనం కూడా అక్కడి నుంచి వెళ్తుంటే మనకు కూడా ఇలాంటి చెడ్డ ఆలోచనలు వచ్చాయి. మన ప్రదేశం బట్టి శాంతికుంజ్ వెళ్ళామనుకోండి, శాంతికుంజ్ వెళ్తే ఎలాంటి ఆలోచనలు వస్తాయి? శాంతికుంజ్ వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు, శాంతికుంజ్ అని తలుచుకోగానే మనకు పరమ పూజ్య గురుదేవులు, వందనీయ మాతాజీ, అఖండ దీపం, నాగా గురుదేవులు, మిగతా అన్ని గుర్తుకు వస్తాయి. వచ్చి ఒక్కసారిగా మనసు అంతా మారిపోతుంది. అలాంటి మనకు మనస్సుకి ఉత్సాహాన్ని ఇచ్చేవి, మనకు దివ్య ప్రణాళికకి అనుగుణంగా ఉండేవి తలుచుకోవాలి తప్ప వ్యతిరేకమైనవి తలుచుకోకూడదు. అంటే అక్కడ లోపం ఎక్కడుందంటే మనం తలుచుకోవటంలోనే ఉంది. అందుకని మన ఆలోచనని బాగా గమనించుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? కోరికలను కూడా గమనించాలి. ఏం కోరుకుంటున్నావు అంటే ఏదో అండి, అదైతే బాగుండు, ఇదైతే బాగుండు, ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు శుభ్రంగా నేను గురువుగారి దగ్గరికి ఒక పెద్ద మార్వాడి వచ్చాడు. వచ్చి గురువుగారు చిన్న కోరిక తీర్చారంటే నేను చాలా సంతోషిస్తాను. అబ్బో నీ సంతోషమే నా సంతోషం చెప్పు నాయన అన్నట్టు గురువు గారు. ఏం లేదు, మాకు ఒక అబ్బాయిని ఇచ్చారనుకోండి. అబ్బాయిని ఇస్తే ఏం చేస్తావు అన్నట్టు, మీ సేవకి మీకు అంకితం చేసేస్తాను, మీకు త్యాగం చేసేస్తాను వాడిని అన్నట్టు. ఓ అంత కష్టం వద్దులే కానీ నువ్వు వచ్చేయచ్చు కదా అన్నట్టు గురువు. అబ్బో నేను వచ్చేస్తే ఎలా అండి బాబు, నా బీబీ ఏమైపోతుంది, నా వ్యాపారం ఏమైపోతుంది అది కాదురా అబ్బాయి, నువ్వు చిన్నపిల్లాడు పుట్టాలి, వాడు పెరిగి పెద్దవాళ్ళు అప్పుడు కదా నాకు పనికి వచ్చేది, నువ్వు వెంటనే పనికి వస్తావు అందుకని నువ్వు వచ్చే అన్నట్ గురువు గారు. అమ్మమ్మో అది కుదరదు అన్నట్టు. అలాగా మన కోరికలు ఏంటో గమనించుకోవాలి. ఈ కథ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, మనం గురువు దగ్గర నుంచి ఒక అడిగి తీసుకోవడానికి ఆయన్ని కూడా ఊరిస్తాం అనమాట. నీకు అది ఇస్తాను, నాకు నీకు అది చేసి పెడతాను, నాకు కొడుకు నీకు పల్లకి సేవ చేయిస్తాను, నాకు కొడుకుని ఇచ్చేవాడు ఇలాంటివి అనమాట. అలాగే కోరికలను ఎప్పుడు మనం ఒక కాపలావాడు ఎలా కాస్తాడు, సెక్యూరిటీ గార్డ్ ఎలాగైతే లోపలికి వచ్చేవాడిని బయటికి వెళ్ళేవాడిని చూస్తూ ఉంటాడు, అలా మన కోరికలను జాగ్రత్తగా గమనించాలి. ఏవి పడితే అవి రానివ్వకూడదు, కోరికలను ఏవి పడితే అవి రానివ్వకూడదు ఆలోచనలు. ఇదన్నింటిలో ముఖ్యంగా భయం అస్సలు ఉండకూడదు. భయం ఎందుకు వస్తుందంటే, మామూలుగా ఎవరైనా సరే అక్కడ వేరే ఒకటి ఉన్నది, నేను వేరు అది వేరు అనే భావన ఉన్నప్పుడే భయం వస్తుంది. పామును చూసామనుకోండి, వెంటనే ఏం గుర్తుకొస్తుంది, పాము కాటేస్తే చచ్చిపోతాడు అనే మాట గుర్తుకొస్తుంది. నిజంగా పాము కాటేస్తుందా వైదా అనేది వేరే విషయం. తేలు చూడంగానే ఏమవుతుంది, తేలు కుడితే విషం ఎక్కుతుంది, అమ్మో చాలా కష్టం, అది ప్రాబ్లం. అందుకని మనకు ఏంటంటే, కోరికల్ని ఆలోచనల్ని బాగా గమనించాలి. నెక్స్ట్ రాగద్వేషాలు ఇలాంటివి లేకుండా మనం చూసుకోవాలి. తర్వాత వచ్చేది మనం భౌతిక జగత్తులో జీవిస్తున్నప్పుడు, అంటే నిద్ర లేకుండా మెలకుగా ఉన్నంతసేపు మనం ఏమేం చేస్తున్నాం, మన మాటలు మన చేతలు దేనికి సంబంధించినవి, అంటే మెంటల్ బాడీకి సంబంధించినవి, మానసిక తలానికి సంబంధించినవి, తర్వాత కోరికలకు సంబంధించినవి, లేకపోతే పూర్తిగా భౌతిక తలానికి సంబంధించినవే మాట్లాడుకుంటున్నావా, దీని మీద మనకు పూర్తిగా అదుపు ఉండాలి. ఇవన్నీ ఉండటం వల్ల మనం మన మనోమయ కోశాన్ని ప్రక్షాళన చేసుకుంటాం. ఎప్పుడైతే మనోమయ కోశం ప్రక్షాళన అయిందో అప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకోగలము గురువుల యొక్క మాటల్ని, దైవీ ప్రణాళికని సరిగ్గా అర్థం చేసుకోగలం, లేకపోతే మనకు అది అర్థం కాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని దీనికి సంబంధించిన ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మీకు అందరికీ కూడా తేజ ఆ గురుస్థాపన గురించి చెప్తుంది. తేజ చెప్పమ్మా.